పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపచేయుట ప్రథమ కర్మ. పరమాత్మ ప్రేమను ధరణిలో జనులకు ప్రవహింపజేయుట ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు, సంఘ సేవ చేయుటకే ఎన్న శ్రేష్ట భావంబుతో మెలవుచునుండుటే మేలు కలుగు. మరచియు తను తాను మరచియు తను తాను మరచియు తను తాను మానవ సేవకు అంకితం మగుటయే ఆత్మతృప్తి. నిష్కళంక మగు ప్రేమను నిలిపి మదిని నిష్కళంక మగు ప్రేమను నిలిపి హృదిని సర్వజీవులకు ఉపకృతి సలుపకున్నా సర్వజీవులకు ఉపకృతి సలుపకున్నా పుట్టి ఫలమేమి నరునిగా పుడమి యందు పుట్టి ఫలమేమి నరునిగా పుడమి యందు ఇంతకన్నను వేరెత్తి ఎరుగపరదు. దాన ధర్మము లేక దయయు సత్యము లేక దాన ధర్మము లేక దయయు సత్యము లేక మానసమున మంచి నీతి లేక దుర్గుణములతోడ దుష్టుడై తిరిగిచు చెడు గుణములు కలిగి చెలగాడుచు మట్టి హీనుడు ఇలను చెడును పరము చెడును.
ప్రేమస్వరూపులారా, భగవంతుడు అమృతమయుడు, ఆనంద స్వరూపి. భగవంతుడు అమృతమయుడు, ఆనంద స్వరూపుడు. కనుకని ఉపనిషత్తులు సత్ చిత్ ఆనంద స్వరూపుడని పేర్కొంచు వచ్చినది. విష్ణు సహస్రనామమునందు సచ్చిదానందాయ నమః. ఈ సత్ చిత్ ఆనందమునకు ఒక ఉత్కృష్టతను అందించినది. సత్ అనగా సత్యమైన వస్తువు, ఇక చిత్ ఇది సత్యమైన జ్ఞానము. సత్యమే లేకుండినా జ్ఞానము నిలువజాలదు. ఈ సత్ చిత్ ఈ రెండును లేకుండినా ఆనందము మానవునకు ప్రాప్తించదు. కనుకని సత్ అనేటువంటి ఒక దైవస్థాన్ని మనం సత్యమార్గమునందు ప్రాప్తింపచేసుకోవాలి. చిత్ అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణ ప్రేమతో మనము అనుభవించాలి. ఆనందమయుణ్ణి ఆనందముతోనే అనుభవించాలి. సత్ చిత్ ఆనందము మానవుని యందున్న అంతర్భావములు. దీనికి రూపనామములు కల్పించుకున్నట్టు చేత సత్చిత్ ఆనందం అనేటువంటిది కేవలము మరుగుపడినట్టుగా మనకు కనిపించుతున్నది. ప్రతి మానవుని ఎందుకూడను దైవత్వం యొక్క తత్వములైన సత్చిత్ ఆనందములు స్వాభావికములై ఉంటున్నవి. అగ్నికి ఏ విధముగా దహన శక్తియో, చక్కెరకు ఏ విధముగా తీపి అనేటువంటిది స్వభావము, మానవునికి కూడాను సత్చిత్ ఆనందం అనేటువంటిది కూడాను అట్టి సహజ స్వభావములే. ఇట్టి దైవత్వాన్ని పొందే నిమిత్తమై ఒక ఆధ్యాత్మిక మార్గముని ఒకడు నిర్ణయించిరి ప్రాచీన ఋషులు. ఆధ్యాత్మిక జీవితమనగా ఒంటరితనంగా కాని లేక ఏకాకి జీవితంగా కాని భావించరాదు. ఆధ్యాత్మిక జీవితము ఒంటరితనంగా కాని ఏకాకి జీవితంగా కాని భావించరాదు. మానసిక రాగద్వేషములతో నిమిత్తము లేక మానవ కోటి యావత్తును ఏకంగా పరిపూర్ణంగా భావించేటువంటి స్థితియే ఆధ్యాత్మిక స్థితి. ప్రకృతి చైతన్యము వ్యర్థమైనటువంటిది కాదు. ఇది కేవలము అహంకారంతో కూడినప్పుడు వికృతమవుతుంది. ఇది దైవపరమైనప్పుడు సుకృతమవుతుంది. మానవ జాతి రూపమునందు ఆవిర్భవింపచేయవలసినటువంటిది అభివ్యక్తమైనటువంటిది సచ్చిదానంద తత్వమే. సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే. దానిని ప్రకృతి అని చెప్తూ వచ్చారు. ఈ ప్రకృతి యందు ఆవిర్భవించిన ప్రతి మానవునకును ఈశ్వరమైనటువంటి ఒక స్వభావములే కలిగి ఉండాలి. ఇట్టి ఈశ్వరత్వాన్ని ప్రకటన చేసే నిమిత్తమే మూర్తి భవించినటువంటిదే మానవత్వం. అయితే ప్రాకృతమైనటువంటి శక్తి మనం ఎవరికి అర్పితం చేయాలి? స్వప్రయోజనములక కాదు, లేక తోటి మానవులక కాదు. ఈశ్వరాత్మన బుద్ధితో మనం ఎవరికి చేసినప్పటికీ అది ఈశ్వరునికే చెందుతున్నది. కనుక మనము చేసేటువంటి సర్వసేవలు కూడాను ఈశ్వరార్పణ భావంతోనే మనం చేయాలి. అయితే ఈనాడు అట్టి సాధకులు మేము భక్తులము భక్తులము అని చెప్పుకుంటున్నారు. లోకములో సహజంగా భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని కూడాను స్వాభావికంగా చెప్పుకుంటున్నారు. అయితే ఇది సత్యము కాదు. సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అనేటువంటి యొక్క సార్థక నామమునకు ఇది అర్థము కాదు. ఎక్కడ చూచినా ఉండినటువంటి యొక్క ఈశ్వరత్వాన్ని వెతకటం అనేటువంటిది ఇది కేవలం హాస్యాస్పదము. కనుక భక్తులు భగవంతుని వెతుకుటలేరు. భగవంతుడే నిజమైనటువంటి భక్తుని వెతుకుతున్నాడు, నిక్కమైనటువంటి భక్తుని వెతుకుతున్నాడు, నిస్వార్థమైనటువంటి భక్తుని వెతుకుతున్నాడు, నిష్కళంకమైనటువంటి హృదయాన్ని వెతుకుతున్నాడు. ఈనాటి మానవుడు లోపల ఒకటి బయట మరొకటి. ఇలాంటిది భక్తికి లక్షణం కాదు. లోపల వెలుపల ఒకే భావం కలిగినటువంటి యొక్క ఏకత్వ భావమే భక్తుని యొక్క నిజ లక్ష్యము. అయితే ఈనాడు చెప్పుట ఒకటి, చేయుట మరొకటి. మనసు మాట నడత మనిషికి ఒకటైనా, మనసు మాట నడత మనిషికి ఒకటైనా, మనిషి కాడు వాడు మహితుడంద్రు. మాట ఒకటి మనసు వేరైనను, మనిషి కాడు వాడు మృగమి కాని. కనుక మనసు మాట నడత ఒక్కటిగా ఉండేటువంటి యొక్క తత్వమునికే మానవత్వము అని పేరు. ఈనాడు అట్టి సమత్వము అట్టి పవిత్రత అట్టి మమత్వము మానవునందు లేకపోవట చేత అనేక విధములైనటువంటి ఆపోహలకు గురి అవుతున్నాడు. నిజమైనటువంటి భక్తులకు గాఢమైనటువంటి విశ్వాసం ఉంటుంటుంది. ఈ విశ్వాసం అనేటువంటిది అగ్నిపర్వతం వంటిది. ఈ అగ్నిపర్వతం నందు సందేహము అనేటువంటి మొక్కలు మలుచుటకు వీలు కాదు. కనుక ఏనాడు ఈ సందేహం అనేటువంటి మొక్కలు మలుచును, ఇది సరి అయినటువంటి విశ్వాసము కాదు అని స్పష్టమవుతుంది. కనుకనే మానవుడు లౌకికంగా, సాంఘికంగా, ఆర్థికంగా, వైజ్ఞానికంగా ఆవిర్భవించేటువంటి అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంటున్నది. ఈనాటి మానవుడు అడుగడుగునకు క్షణక్షణమునకును అనేక సమస్యలకు గురి అవుతున్నాడు. నానాటికి పెరిగిపోతున్నటువంటి స్వార్థము, ఒక విధమైనటువంటి నేరోభావము, సంకుచితమైనటువంటి చిత్తములు మానవుని యందు అభివృద్ధి కావటం చేత నైతిక విలువనే కోల్పోతున్నాడు. కనుకని మానవుడు సమస్యల చోట కొరగాని కొర్రగా తయారవుతున్నాడు. మానవ నిర్మాణమే విశ్వ నిర్మాణం అనేటువంటి సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. మానవుడు మారినప్పుడే ప్రపంచం మారుతుంది. వ్యక్తి మంచివాడైనప్పుడే సంఘం కూడాను మంచిదవుతుంది. అయితే దైవత్వమునందు ఉండినటువంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క పవిత్ర బుద్ధిని మనము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. తనను తాను వెతుకుకోవలసినటువంటి యొక్క బుద్ధితో ప్రపంచాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ బుద్ధిని దుర్వినియోగపరుచున్నాడు మానవుడు. ఆత్మను వెతకవలసిన బుద్ధితో అన్నమును వెతుకుతున్నాడు మానవుడు. అన్నమును వెతుకుటకై దివ్యమైనటువంటి మానవత్వం ప్రాప్తించవలన పశుపక్షి మృగాదులు అన్నమును ఆశించటలేదా? తన ఆకలిని తీర్చుకునటలేదా? కేవలము మృగాదులు చేసినట్టుగా మానవుడు అన్నమును ఆశించి అన్నమునకై ప్రాకుడారటం కోసం ఈ పవిత్రమైన బుద్ధిని వినియోగించుకోవటం, ఇది కేవలం హాస్యాస్పదం. తన ముఖమును తాను చూచుకోమని అందించినటువంటి అద్దముతో అద్దమును తీసుకెళ్లి పరుల ముఖము ముందు పెడుతున్నాడు మానవుడు. తన ముఖము తాను ఎట్ట చూడగలడు? కనుక ఈ బుద్ధి అద్దము వంటిది. తన తత్వాన్ని తాను గుర్తించుకోవటానికి అందించుకున్నటువంటి పవిత్రమైనటువంటి యొక్క పదార్థము. అయితే దీనిని సక్రమమైన మార్గములో ప్రవర్తింప చేయటం లేదు. నిజముగా ప్రపంచములో చక్కగా విచారించిన భగవంతుని కంటే ఉత్కృష్టమైనటువంటి యొక్క దివ్యత్వం మరొకటి లేదు. మణులు దారములో చేర్చినట్టుగా జగత్తునంతా కూడాను ఈ భగవత్ అనేటువంటి సూత్రములో కూర్చబడినటువంటిది. అయితే మణులు ఎందున్నటువంటి దారం ఏ విధంగా కనిపించదో అదే విధంగానే వ్యక్తి ఎందున్నటువంటి దైవత్వం కూడాను ఆ విధంగా అవ్యక్తమై ఉంటుంటారు. మానవుని యొక్క హృదయము అగాధమైన సముద్రం వంటిది. ఈ సముద్రమునందు ఆణిముత్యమును ఉంటున్నవి, కాని మానవులకు అపకారం చేసేటువంటి తిమింగలములు మృగములు కూడాను ఉంటున్నవి. మానవుని యందు హృదయమునందు కూడాను సత్య, పవిత్ర, త్యాగ, కరుణ, దాన ఇలాంటి సద్గుణములనేటువంటి ముత్యములు ఉంటున్నవి, కాని రాగ, ద్వేష, అసూయ, డంబము అనేటువంటి మానవునికి అపకారం గావించేటువంటి మృగములు కూడా ఉంటున్నవి. ఈనాటి మానవుడు ఏ విధమైనటువంటి అపకారమైనటువంటి రాగద్వేషములను ఎప్పుడు అరికట్టును ఆనాడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు అధికారి అవుతాడు. ప్రతి మానవుని యొక్క హృదయ క్షేత్రమునందు కూడాను ప్రేమరసము ప్రసరించునే ఉంటున్నది. భూమి లోపల జలము సర్వత్రా ప్రసరిస్తూనే ఉన్నది, ప్రవహించుచునే ఉన్నది. అయితే మనకును ఆ జలమునకును మధ్యనున్న మట్టిని తీసివేసినప్పుడే మనకు ఆ జలము కనిపిస్తుంది. అదే విధముగానే దైవత్వమునకు జీవత్వమునకును రాగద్వేషం మట్టి చేరటం చేతనే ఆ దైవత్వం మనకు మరుగ్గా ఉంటున్నట్టుగా కనిపిస్తున్నది. జీవునకు దేవునకు మధ్యనున్నటువంటి ఈ రాగద్వేషం అనేటువంటి మట్టిని మన హృదయ క్షేత్రం నుంచి ఏనాడు దూరం చేతుమో ఆనాడే సాక్షాత్కారం మనకు ప్రాప్తిస్తుంది. అయితే మానవుడు మొట్టమొదట అహమేవ భక్త అంటాడు, నేనే భక్తుడను అంటాడు. కాని కొంతకాలము సాధనల చేతను, విచారణ చేతను కొంతవరకును సత్యమును గుర్తించి అహం చ భక్త అంటాడు, నేను కూడా భక్తుడనే అంటాడు. మరి మూడవ స్థాయి ఎందుకున్నది? అహం నభక్త అంటాడు, నేను భక్తుణ్ణి కాదు అంటాడు. అనగా భక్తి యొక్క లక్షణమును చక్కగా గుర్తించుకుని కేవలము ఆడంబరమైనటువంటి దానికి స్వస్తి చెప్పి హృదయ స్థాయిలో ప్రేమతత్వంతో అనుభవించేటువంటి స్థితిని తాను చేకూర్చుకుంటాడు. కనుక ఈ మూడింటి యొక్క లక్షణములు ఎందుకు కూడాను మనం చక్కగా విచారిస్తే మనం ఎవ్వరూ భక్తులము అని చెప్పుటకు అధికారం లేదు. ఈ అహం అహం అనేటువంటి యొక్క శబ్దము మూడు స్థాయి ఎందు సంచరిస్తూ మూడు పేర్లతో ప్రకటిస్తూ ఉంటున్నది. మొట్టమొదట అహంకారము, ఈ దేహమునందు చేరినటువంటి అహం తత్వం అనేటువంటి దాని కేవలము సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి పరచుకొని ఇది చిత్తము చిత్తము అనేటువంటి పేరుతో ప్రకటిస్తూ ఉంటున్నది. స్థూల దేహమునందు కలిగినటువంటి ఒక అహం తత్వమునకు చిత్తము అని పేరు. సూక్ష్మదేహమునందు ఆవిర్భవించినటువంటి ఒక అహం తత్వమునకు మనస్సు అని పేరు. కారణదేహమునందు ప్రవేశించినటువంటి అహం తత్వమునకు బుద్ధి అని పేరు. కనుక ఒకే అహం అనేటువంటిది అనేక స్థాయిల్లో అనేక రూపములో అనేక పేర్లతో ప్రకటిస్తూ వస్తున్నది. బట్ట అని మనం చెప్తున్నాము, కాని ఇది బట్ట కాక పూరము దారము అని పిలువబడుతుంది. ఈ దారము కాక పూరము ప్రక్తి అని పిలువబడుతుంది. కనుక ఆకారమును ధరించినటువంటిది ఇది బట్ట, ఇదే చిత్తము అనేటువంటిది. ఇది సూక్ష్మరూపమైనటువంటి యొక్క దీనిని ధరించినప్పుడు ఇదే దారము అనేటువంటి దీంట్లో మనస్సు అని పేరుతో పొందుతుంది. ఈ రెండింటికి ఆధారమైనటువంటిది ప్రక్తి. కనుకని బుద్ధి అనేటువంటి ప్రక్తియే లేకుండినా మనస్సు అనేటువంటి దారము చేయుటకు వీలు కాదు. మనస్సు అనేటువంటి దారమే లేకుండినా ఇంకా చిత్తము అనేటువంటి బట్టను తయారు చేయలేము. అయితే ప్రక్తి యందు దారమునందు ఒక బట్ట యందు ఉండేటువంటి పదార్థం ఒక్కటే. కనుక స్థూలదేహం నందు సూక్ష్మదేహం నందు కారణదేహం నందు ఉండేటువంటి ఒక అహం అనేటువంటి బ్రహ్మతత్వం ఒక్కటే. కనుక బ్రహ్మతత్వం అనేటువంటిది సర్వులు ఎందుకు కూడా ఏకత్వంగానే ఉంటుండాలి. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క అంతరార్థాన్ని మనము సాధన రూపంలో లేక ఒక విధమైనటువంటి ఆచరణ రూపంలో మనం అనుభవించినప్పుడే ఆధ్యాత్మిక సత్యము మనకు అర్థమవుతుంది. కాలము అద్దము వంటిది. మనము చేసేటువంటి సర్వకర్మలను కూడాను ఈ కాలం అనేటువంటి దాంట్లో ప్రతిబింబిస్తూ వస్తుండాలి. కనుకనే కాలకాల ప్రబన్నానాం కాలక్యుమ్న కరిష్యతి అని కాలమును మనం అనేక విధములుగా అపవిత్రం చేస్తున్నాం. ప్రేమ స్వరూపులారా, ధనము ఖర్చు పెడితే ఖర్చవుతుంది, లేక నశించితే తిరిగి మనం సంపాదించుకోవచ్చును. ఆరోగ్యము చెడిపోతే తిరిగి మనం పోషించుకోవచ్చును. ఆయువే పోతే మనం సాధించుకోలేము. ధనము ఖర్చు పెట్టినప్పుడే ఖర్చు అవుతుంది, లేకుండానది ఖర్చు కాదు. కానీ ఆయువు అట్టు కాదు. నీవు ఖర్చు పెట్టినా పెట్టకపోయినా క్షణక్షణమునకు నువ్వు ఆయువు కరిగిపోతున్నది. ఇట్టి సత్యాన్ని గుర్తించి పవిత్రమైన కాలమును మనం సద్వినియోగం చేసుకున్నట్టుకై తగిన ప్రయత్నం చేయాలి. కాలమును మనం దుర్వినియోగం చేయకూడదు. ఇలాంటి కాలమును దుర్వినియోగం చేసినప్పుడు మనం దుష్టత్వాన్ని పొందటం తప్పదు. కనుక కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కాయము మనకు ప్రాప్తించినది. కాయము ద్వారా కర్మలను ఆచరించి సార్థకతనుందాలి. మనం అనేక గ్రంథములు చదువుతున్నాము, అనేక మంది పెద్దలను దర్శిస్తున్నాము, కానీ భౌతిక శక్తులపైన ఆధారపడి ఉంటున్నాము. అయితే ఈ భౌతిక శక్తులు ఎంతవరకు మనము రక్షిస్తాయి? విశ్వామిత్రుడు క్షత్రియ బలమును ధనబలమును జనబలమును ఆధారము చేసుకుని వశిష్ఠుల వారిపైన అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సాధిస్తుకుంటూ వెళ్లాడు. కానీ కట్టకడపటికీ ఈ యొక్క క్షత్రియ బలము దుర్బలము, మానవ లౌకిక బలము దుర్బలము అని తాను సత్యాన్ని గుర్తించుకొని నిజబలమైనటువంటి దైవబలమునకు ప్రాకులాడుతూ వచ్చాడు. జగత్తునందుండినటువంటి యొక్క సర్వ బలములు కూడాను ఏదో ఒక కాలములో క్షీణించిపోతాయి, నశించిపోతాయి, మార్పు చెందుతాయి. కానీ మార్పు చెందినటువంటి యొక్క సత్యము ఒక్కటి మాత్రమే, అదే ధర్మబలము దైవబలము. కనుక కాలమును మనము క్షణమైనప్పుడు దుర్వినియోగం చేయరాదు. బెనారస్ యూనివర్సిటీ లోపల ఒక ప్రొఫెసర్ అత్యంత భక్తుడిగా తన కాలమును సాత్వికమైనటువంటి మార్గములో పవిత్రము గావించుకుంటే ఉండేటువంటి వాడు. తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ కాలము చిక్కినప్పుడు దైవమును పూజించి ఆరాధించి ఆనందమును అందుకునేవాడు. తెల్లవారి 10 నిమిషములు సాయంకాలం 10 నిమిషములు ఏదో అర్చనలు గావించుకుని ఆనందించేటువంటి వాడు. అయితే ఈ విధంగా జరుపుతున్నటువంటి ప్రొఫెసర్ చూచి తోటి ప్రొఫెసర్స్ అంతా కూడాను హాస్యంగా అతన్ని కొంతవరకు చులకనబరుస్తూ వచ్చారు. ప్రొఫెసర్, నీవు దినానికి 20 నిమిషములంతా కూడాను వేస్ట్ చేస్తున్నావు, టైం చాలా దుర్వినియోగం చేస్తున్నావు అన్నారు. అప్పుడు ఈ భక్తుడైన ప్రొఫెసర్ చెప్తున్నాడు, నాకు దేవుడు కలడనేటువంటి విశ్వాసము, నీకు లేడనేటువంటి విశ్వాసము. ఈ విశ్వాసమునకు నో రీజన్ నో సీజన్, విశ్వాసమునకు మించినటువంటిది మరొకటి లేదు. అయితే నా విశ్వాసం కొలది, నీ విశ్వాసం కొలది, ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతూ వస్తున్నాయి. ఇది నీ మాట ప్రకారమే దైవమే లేకుండినా నాది దినమునకు 20 నిమిషములు వృథా అయిపోతుంది. ఒకవేళ నా విశ్వాసం కొలది దైవమే గిన ఉంటే నీ జీవితమంతా వృథా అయిపోతుంది అన్నాడు. విశ్వాసంతో ఏ కొద్ది అయినా కూడా కొంత నష్టం పడవచ్చును, అవిశ్వాసంతో జీవితమే నా పాటుపడిపోతుంది. కనుక విశ్వాసములు అవిశ్వాసములు కేవలము జన్మాంతర సంస్కారములే. నిజముగా దైవత్వాన్ని గుర్తించుకోలేనిటువంటి వ్యక్తులు ఇది గాఢమైనటువంటి యొక్క కర్మఫలమే. తన యొక్క తత్వాన్ని తాను విశ్వసించలేనిటువంటి మానవుడు ఇంక దేనిని విశ్వసించగలడు? కనుక మానవునికి విశ్వాసము నిజమైన శ్వాసం. ఇది కొన్ని సమయముల్లో ఈ విశ్వాసం అభివృద్ధిగా ఉంటుంటుంది, కొన్ని సమయాల్లో అది క్రమక్రమేణా సన్నగిల్లుతుంటుంది. దీనినే శాస్త్రమునందు క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, నీ పుణ్యఫలం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యం చేత నీ విశ్వాసం బలపడిపోతుంది. కనుకని ఆ పుణ్యమంతా క్షీణించిన తర్వాత ఇంకా పాపఫలము నిన్ను వెంటగట్టుకుని ఆడుతూ వస్తుండాలి. దానివల్లనే దైవత్వం నుంచి దూరమైపోతున్నారు. ఇది పాపఫలము యొక్క ప్రసాదమే. కనుక మానవత్వములో నిరంతరము కూడాను దైవత్వం అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. నిజముగా మానవ జీవితమునందు అంతకంటే ఆనందవంతమైనటువంటి యొక్క ప్రాప్తి మరొకటి లేదు. ఇవన్నీ ఉండి కూడాను మానవుడు అనుభవించేదేమిటి? సర్వము సౌఖ్యంతో కూడినటువంటి మానవుడు కూడాను నిజమైన శాంతికి దూరమైపోతున్నాడు. మనం అనేక విద్యలు అభ్యసిస్తున్నాము. ఈ విద్యలలో ఉండినటువంటి యొక్క వివేకమేమిటి? ఈ వివేకము కేవలము తన్ను తాను తెలుసుకోవటమే గొప్ప వివేకము. మానవ జీవితము చాలా విలువైనటువంటిది. ఈ జీవితమునకు ప్రాణము మరింత ప్రధానమైనటువంటిది. కనుక ఒక్కొక్క సమయంలో ప్రాణమునైనా లక్ష్యము చేయక సాధించవలసినటువంటి కార్యం ఎన్నో ఉంటున్నది మానవత్వంలో. అయితే ఒక్కటి సాధించినంత మాత్రమే తృప్తి చెందేటువంటి స్వభావం కాదు మానవుని. ఇంకా అనేక విధంగా సాధించాలనేటువంటి ఆశ మానవుని ఎందు ఉంటున్నవి. అయితే ఇది ఏనాటికి అంత్యము? ఇది కేవలము మనం చేస్తూ చేస్తూ ఉంటే అభివృద్ధి అందుతూనే ఉంటుంటుంది. మనము కొన్ని రకములు ఎందు ఇతరుల యొక్క మంచిని చూచి మనలో ఒక విధమైనటువంటి అసూయభావం పెరుగుతుంటుంది. ఈ అసూయ చేత కేవలము నిజమైనటువంటి భక్తులను కూడాను అపహాస్యం చేస్తూ ఉంటారు. కాన భక్తుడనేటువంటి వాడు ఏ విధమైనటువంటి దూషణ భూషణములకు పొంగక కుంగక సమత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి. వ్యక్తిగతమైనటువంటి ద్వేషము చేత మానవులను అనేక విధములుగా కూడా చులకలు పడుస్తుంటారు. ఇది మున్ముందు చాలా ప్రమాదకరమైనటువంటి స్థితిని కల్పిస్తుంది. కేవలం ఒక్క ఎలుకను చంపే నిమిత్తమై ఇంటికి అగ్గి పెట్టుకున్నటువంటి ఒక మూర్ఖుని వలె ఉంటుంటారు. ఒక వ్యక్తిపై ఉండేటువంటి అసూయ వల్ల తనలో ఉన్నటువంటి యొక్క దివ్య భావములంతా కూడాను తాను మార్చుకుంటున్నాడు. దేహము ఒక గాజు ఇల్లు వంటిది. ఇది కేవలము ఒక విధమైనటువంటి సూక్ష్మమైనటువంటి ఒక తత్వము. ఈ ఇల్లు కలిగినటువంటి వ్యక్తి పర ఇంటిపైన రాళ్లు వేస్తుంటే ఏనాడు తన ఇంటిపైన పడుతుందో అది తాను గుర్తించుకోలేకపోతున్నాడు. కనుక గాజు ఇల్లు కలిగినటువంటి వ్యక్తి ఇంకొకరిని కొంతవరకు మనం హింసించకుండా చూసుకోవాలి. దేనివల్ల? తనకే ఉపకారం కలుగుతుంది. ఎవరికి మనం ఏమి చేసినప్పటికీ ఆ రియాక్షన్, ఆ రీసౌండ్, ఆ రిఫ్లెక్షన్ ఏనాడో ఒకనాడు మనకు సంభవిస్తుంది. కరుణ పరులను బాధించక, పరులను నొప్పించక, పరులను ఏ విధమైనటువంటి హాస్యాస్పదంగా నీవు చూడక, నీవు సరి అయినటువంటి గుణంగా ఉంటున్నప్పుడే నీవు బుద్ధిమంతుడవుతావు. ఇది విద్య యొక్క విలక్షణం. ఈనాటి విద్యలు ఎందు అనేక విధములైనటువంటి అవలక్షణములంతా చేరుతూ ఉన్నాయి. విద్య అనగా కేవలము ఆత్మవిద్య నిజమైన విద్య. ఇలాంటి ఆత్మవిద్య ఒక ఆధ్యాత్మికమునందే ప్రాప్తిస్తుంది. ఆధ్యాత్మిక విద్య అనగా ఏమిటని మనం ఒక్కచోటి విచారిస్తుంటే, మానవుడి యందు అంతర్భూతమై ప్రకాశవంతమై నిశ్చలత్వమై నిర్మలత్వమై ఆనందమయమైనటువంటి ఒక తత్వమును అభివృద్ధి గావించుకోవటమే ఆధ్యాత్మికము. క్రమక్రమేణ మన నుండి ఆవిర్భవింప చేసుకోవటానికి కొన్ని సాధనలు మనకు అవసరం. దీనిని దివ్యశక్తి అనేటువంటిది ప్రతి మానవుడి యందు కూడాను ఒక కరెంటు వలె ఉంటుండాలి. దీన్ని విల్ పవర్ అని కూడా చెప్తూ వచ్చారు. ఇది కరెంటు కంటే చాలా తీవ్రమైనటువంటి బలం కలిగినటువంటిది. ఈ కరెంటు మనిషి వెంట్రుకల ద్వారా, కన్నుల ద్వారా, వేలి గోర్ల ద్వారా బహిర్గతమవుతుండాలి. ఇది క్రమక్రమేణ కూడాను వృథా కాకుండా మనం కొన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నములు మనం చేయాలి. ఇది మితాహారము చేతను, సాత్విక ఆహారము చేతను, ఇంద్రియ నిగ్రహం చేతను ఇది అభివృద్ధి అవుతుంది. నిజముగా మానవుని యొక్క జీవితము నవగ్రహములపైన ఆధారపడలేదు. రాగము ద్వేషము అని రెండు గ్రహములపైన ఆధారపడి ఉంటుండాలి. ఈ రాగద్వేషముల చేతనే తన జీవితాన్ని అంత్యం గావించుకుంటున్నాడు. సుఖము ఏనాడు అనుభవిస్తున్నాడో అర్థం కావటం లేదు. బాల్యమంతా కూడాను అమాయకత్వంగా ఉంటుండాలి. యవ్వనమంతా కూడాను తప్పుల తడకగా ఉంటుండాలి. మధ్య వయస్సు పోరాటంతో గడుపుతున్నాడు. వృద్ధాప్యము చింతలతో ముగిస్తున్నాడు. ఇంక ఏనాడు మానవుడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు? సుఖము చూడ బోవా సున్నయే. జీవితానికి సుఖమనేటువంటిది ఏమాత్రము మనకు కనిపించటం లేదు. కనుకనే త్యాగరాజు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనస అన్నాడు. మానవుడు ఒక్క దైవాన్ని మాత్రమే ఆశ్రయించి, దైవం మాత్రమే విశ్వసించి, దైవం యొక్క అండదండల్లో జీవించటమే నిజమైన జీవితంగా ఉంటుంటారు. ఇతరులను నమ్మటం చేత గాని, ఇతరులపైన ఆధారపడటం వల్ల కాని మానవుడు ఏమాత్రం కూడాను సుఖశాంతులను అనుభవించడు. మహారాష్ట్రం యొక్క పరిస్థితి కూడాను మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది. పూర్వము మహారాష్ట్ర దేశము బ్రిటిష్ వారితో పోరాటానికి అనేక విధములుగా కూడాను ప్రయత్నాలు సలిపింది. బ్రిటిష్ వారిని ఎదుర్కొనుటకై పోర్చుగీసు వారితో అనేక విధమైన ఆయుధాలను సంపర్కంగా తీసుకోవటానికి ప్రయత్నించింది. తమ శక్తులపైన తాము ఆధారపడకోకుండా కేవలము ఒక పోర్చుగీసు వారిపైన ఆధారపడింది. 1812 లోపల ఈ యొక్క పోర్చుగీసు వారు ఇతర యుద్దంలో ఓడిపోయారు. కోటార్లు అనేటువంటి యుద్దంలో ఓడిపోయారు. అప్పుడు వీరికి ఆయుధములు చేతిలో లేకపోయినవి. మరాఠవాడకు ముఖ్య పట్టణమైనటువంటి యొక్క పూనానందు శనివారం వాడపేట అనేటువంటి దీని కోటపైన బ్రిటిష్ పతాకం ఎగిరింది. ఈ బ్రిటిష్ వారి పతాకం ఎగరడానికి కారణమేమిటి? తమ శక్తులపైన తాము ఆధారపడక పరశక్తులపైన మనం ఆధారపడటం చేతనే ఈ విధమైన పరాభవం జరిగింది. కనుక ఇతర వ్యక్తులపైన కానీ, ఇతర శక్తులపైన కానీ మనం ఆధారపడనక్కర్లేదు. ఆత్మశక్తి పైన ఆధారపడాలి, దైవశక్తి పైన ఆధారపడాలి, ధర్మశక్తి పైన ఆధారపడాలి. ఇప్పుడు ఈనాడు మనకు కావలసినటువంటి నీతి నిజాయితీ శక్తులే ప్రధాన శక్తులు. ఇవి రెండు కూడా ఒక్క ఆధ్యాత్మికములు తప్ప అన్య మార్గంలో మనకు లభ్యం కావు. దివ్యాత్మ స్వరూపులారా, మనం ఏ పని చేసినప్పటికీ అంతా దైవభావంతో మనం చేస్తూ వస్తే ఇంతకంటే ముఖ్యమైనటువంటి సాధన మరొకటి లేదు. ప్రతి మానవుని యొక్క సేవలు ఎందుకు కానీ హృదయపూర్వకంగా దైవభావంతో మనము అందులో పాల్గొనవలము. మనస్సు చాలా చమత్కారమైనటువంటిది. ఇది అనేక రకములైనటువంటి యొక్క ప్రవర్తనలో దీన్ని అభివృద్ధి పొందుతూ ఉంటుంది. దీనిని మనం అరికట్టుకోవటానికి మొట్టమొదట మన ఇంద్రియాలను స్వాధీనం చేసుకోవాలి. నేను అప్పుడప్పుడు మా కళాశాల యందు చదివేటువంటి పిల్లలకు కానీ పబ్లిక్ మీటింగ్ లో కానీ మొట్టమొదట ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది చాలా వాళ్లకు బోధిస్తుంటాను. పన్నులు ఉన్నాయి చూడవచ్చు, అయితే దేనిని చూడాలి అనేటువంటి దాన్ని విచారించి ఏదో కంటికి కనిపించినవన్నీ మనం చూస్తూ పోకూడదు. ఇప్పుడు రోడ్లో ఒక సైకిల్ పైన లేక కారులో డ్రైవ్ చేసుకుంటూ మోటార్ సైకిల్ పైన నీవు పోతున్నావు. ఆ సమయంలో నీవు రోడ్లు చూడాలి కానీ ఇటు అటు సినిమా వాల్ పోస్ట్ చూసుకుంటూ పోకూడదు. ఇది ఎవరికి ప్రమాదం తెప్పుతుంది? మనకే ప్రమాదం. కనుక మనం దృష్టి దోషాన్ని మొట్టమొదట అరికట్టుకోవాలి. ఏ చెడ్డను కూడా మనం చూడకుండా చాలా వరకు దృష్టిని కాపాడుకోవాలి. చెడ్డ విషయాలు వినకుండా చూసుకోవాలి. ఏదైనా ఒకటి ప్రారంభమైన దశ ఆ స్థానం నుంచి మనం దూరం పోవటం మంచిది.
అట్టు కాకుండా దానిని వినుకుంటూ ఉండటం చేత ఏమైపోతుందంటే నీవు కూడాను పరమ దుర్మార్గుడుగా మారిపోయి నీ యొక్క భావము కూడాను చండాలమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం అందిస్తుంది. పరనిందలు మాత్రం ఎవ్వడు కూడాను వినకూడదు. నువ్వు ఈనాడు ఇతరుల నిందలు నీవు చక్కగా ఆనందంతో వినవచ్చును, రేపటి దినము నీ నిందను మరి నీవు వినవలసి వస్తుంది. దానికి గుణాలను మొట్టమొదట మనము సర్ది చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణము, 5 వేళ్లున్నాయి ఇతను పెద్దవాడు అని నేను అంటున్నాను. ఒక్క 7 మాత్రమే అతన్ని చూపుతా ఉంది, 1 వేలు మాత్రమే అతన్ని చెడ్డను చూపుతా ఉంది, 3 వేలు నా తప్పును చూపుతా ఉంది. కనుక నీవు ఒకరిని తప్పును నీవేమైనా 1 వేలుతో చూపితే నీ తప్పును 3 వేలతో చూపుతా ఉంది. నీకు ఈ లక్ష్యాన్ని నీవు హృదయంలో పెట్టుకుంటే పరనిందకు నీవు ఏమాత్రం కూడా నువ్వు పాల్పడవు. జీవితం ఏమిటి? నీటి బుడగ వంటిది. ఈ దేహం అనేటువంటిది మనం భుజించే విస్తర వంటిది. ఈ విస్తరాకు లోపల అన్ని రుచికరమైనటువంటి పదార్థాలంతా పెట్టుకుని నీ భుజించు, తప్పులేదు. అయితే నీవు భుజించే విస్తరలో రుచికరమైనటువంటివి, ఆరోగ్యకరమైనటువంటివి, చక్కగా పరిశుద్ధమైనటువంటివి నీవు పెట్టుకుంటావు, గాని అపవిత్రమైనటువంటివి, అసహ్యమైనటువంటివి ఈ విస్తరలో నీవు పెట్టుకోవు కదా. కనుక ఈ దేహమనేటువంటిది ఈ విస్తరి ఎందు నీవు సద్గుణములు, సదాచారములు, సత్చింతలు, సత్ప్రవర్తనలు, సద్వాక్యములు ఇలాంటి పదార్థములంతా నీవు పెట్టుకోవాలి. ఎంతవరకు ఈ విస్తరి నీకు అవసరము? భుజించేంతవరకే. భుజించిన తర్వాత విస్తరిని పారవేస్తావు. అంతే, మనం అనుభవించేంత వరకు మాత్రము పవిత్రమైనటువంటి అనుభవించాలి. తదుపరి ఈ దేహమును మనం పారవేస్తాం. దీన్ని పారవేసినటువంటి విస్తర మరి మనకు పనికిరాదు. అదే విధంగానే తిరిగి దాంట్లో మనం తినడానికి వీలు కాదు. జీవితం ఉన్నంతలోనే, ఈ యొక్క దేహం ఉన్నంతలోనే మన సద్గుణములను, సద్భావములను అభివృద్ధి పరచుకొని తాను అనుభవించి పనులకును అందించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి నిజమైనటువంటి సార్థక జన్ముడు. భక్తి 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 అంటే కేవలము ఆరాధనలు చేయటము, జపములు చేయటము, ధ్యానములో కూర్చోటం ఇవి మాత్రమే భక్తి కాదు. నీవు ఎట్టి ఉపకారము చేయడానికి వీలు కాకపోయినా కూడా నువ్వు చేయవలసినటువంటి గొప్ప ఉపకారం నీలో ఒక్కటుంది. ఆ ఉపకారం ఏమిటంటే అపకారం చేయకుండా ఉండటమే గొప్ప ఉపకారం. అది నీ దగ్గర ఉండి కూడాను నీవెందుకు ఉపయోగించుకోకూడదు? ఉపకారం చేయడానికి శక్తి లేదు, అపకారానికి సిద్ధంగా ఉంటున్నావు. నీకు ప్లస్ 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 పాప ఫలం మరింత పెరిగిపోతుందని ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న నిత్య జీవితంలో మనము అనుసరించవలసినటువంటి యొక్క మార్గములు ఏంటి? ఆధ్యాత్మిక మార్గము అతి సూక్ష్మంగా ఉంటుండాలి. మనము ప్రార్థన చేస్తున్నాం, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఈ 3 పాదముల యొక్క అంతరార్థం ఏమిటి? ఈ అసతోమా సద్గమయ, ఈ 3 చిన్న పదములు ఎందే మన సర్వ విధమైనటువంటి దుఃఖములు, కష్టములు, నష్టములు, ఆదాయములు, నష్టం అన్ని కూడా అందులోనే చేరి ఉంటున్నాయి. ఈ దేహము అసత్యమైనటువంటిది. ఎప్పుడు ఈ నీటిబుడగా క్షీణించిపోతుందో? ఇది నీటిలోనే పుట్టింది, నీటిలోనే పడింది, నీటిలోనే అణిగిపోయింది. అయితే ఎక్కడ అణగాలి? నీటి ఎందే అణిగిపోవాలి. నీటి ఎందే పుట్టి, నీటి ఎంద పెరిగి, నీటి ఎంద అడంగు, నీటి బుడక. నరుడు ఉద్భుదంబు నారాయణుడు నీరు. ఈ జీవితము శంకరులు చెప్తారు, తామరాకుపై తలతల నాడే నీటి బొట్టు వలే నిలకడలేనిది, గతుకభిమానపు తెరల కొంపరా, బ్రతుకు అభిమానపు తెరల కొంపరా, దిగులు దుఃఖమున తెరరా లోకము. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇది కేవలము తామరాకుపై తడతరలాడుతున్నది, కేవలం ముత్యం వలె ఆడుతుండాలి, కానీ ఇది ముత్యము కాదు, నీటి బుడిదే. ఈ జగత్ అనేటువంటి తామరాకు పైన జీవితం అనేటువంటి నీటి బుడగ ఉంది, కానీ ముత్యం వలె కనిపిస్తుండాలి, అది ముత్యమని ఆశించకూడదు. ఇది ముత్యము కాదు, నిత్యము కాదు, నిత్యము. ఇలాంటి నిత్యమైనటువంటి యొక్క జీవితత్వానికి మనం ఎందుకు ఇన్ని విధములైనటువంటి పాటు పడుతున్నాం? ఇతరులతో పోరాడి, ఇతరులతో అనేక విధమైనటువంటి హింసలకు గురి అయి తన యొక్క పొట్టను నింపుకునే నిమిత్తమే జీవితాన్ని కేవలం అడవుల్లో సంచరించేటువంటి మృగముల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు మానవులు. బాల్యం నుంచి కూడాను మనము ఈ పవిత్రమైనటువంటి భావములు మన పిల్లలకు కూడా నేర్పాలి. అప్పుడే భవిష్యత్తులో దేశం యొక్క దివ్యత్వాన్ని ఆ పిల్లల ద్వారా మనం సంరక్షించడానికి వీలవుతుంది. ఈ బాల్యము నుండి ఇట్టి పవిత్రమైనటువంటి భావములు పిల్లల యొక్క హృదయంలో చేర్చకుండా తమకు తామే చెడిపోవటం కాకుండా తమ వంశము కూడా కొంతవరకు చేర్చుకున్నవాడు అవుతాడు. జ్ఞానుడు పొట్ట నింపుకొన చిక్కుల నొందుచు కోటి విద్యలను తూనిక నీళ్ళ నేర్చి పరిపూర్ణ సుఖము నొందలేక ఈ మానవ జాతి దుఃఖమున మృగ్గగనేటికి ఈ పరాత్పరం ధ్యానము చేయు భక్తులకు దారి నమ్మివ్వడే దేవుడు, దారిని ఇవ్వడే. కనుక దైవత్వాన్ని మనం విచారణ చేసుకుంటే మన పవిత్రతకు తాను దారిని చూపడా తప్పక చూపుతాడు. నిద్దుల నుండి లేచి నిద్దులపోయాడు దాకా పొట్టకు హద్దును పద్దు లేక చేయముందుకు లేచు జీవితంబు వేయముందుకు చేయచ్చు జీవితం. ఈ విద్యుల ధారవోసి అరవింద దళాక్షిని విస్మరించి ఏ పెద్ద సుఖము నందుతివో పీటిక తెలుపు మానవ. పిల్లవారి లేచిన మొదలు రాత్రి పరుండునంత వరకు కూడాను పొట్ట కోసమే మనం యుద్ధం చేస్తున్నాం. దైవ చింతన చేయటానికి కూడా మనకు కాలం చిక్కటం లేదు. దేని చింతన చేస్తున్నావు? ఈ పొట్ట నీకు శాశ్వతమా? ఈ గుట్ట నీకు శాశ్వతమా? ఈ కట్టు నీకు శాశ్వతమా? కాదు కాదు, దైవత్వమే నిజమైన శాశ్వతం. అట్టి శాశ్వతమైనటువంటి దైవత్వాన్ని విస్మరించి కేవలం అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక జీవితత్వాన్ని విశ్వసించి మానవత్వాన్ని నిరర్థకం చేసుకుంటున్నాడు. కనుక మనము కాలమును చెప్పు అక్కడ చెప్పు నాకు కాదు, మన ఆహారమును ధనమును దివ్య శక్తిని దుర్వినియోగం చేయకుండా చూసి దీనినే ఫీలింగ్ అండ్ డిజైర్స్ అన్నారు. మన కాలమును ఏమాత్రం కూడా నువ్వు దుర్వినియోగం చేయకూడదు. ధనమును కూడా నువ్వు సద్వినియోగంలో ఎంతైనా నీవు ప్రవేశపెట్టు, దీనిని దుర్వినియోగం మాత్రం చేయొద్దు. నీ ఎనర్జీ అన్ని అనవసరమైనటువంటి విషయాలు నీ యోచన చేయవద్దు, నీకు అవసరమైనటువంటి దానిని మాత్రమే నేను యోచించు. ఈ విధంగా కాలము చాలా పవిత్రమైనటువంటిది. ఈ కాలమును దుర్వినియోగం చేసేస్తే మన కాయమే దుర్వినియోగం అయిపోతుంది. కనుక మన సమస్తం ఎందు ఈ మూడు సంవత్సరముల యొక్క దీనిలో ఈ యొక్క డిజైర్స్ తక్కువ చేయటం అనేటువంటిది ప్రధానమైనటువంటి సూత్రంగా తీసుకున్నాం. దీనిలో విధించేటువంటి యొక్క ధనమును రూరల్ డెవలప్మెంట్ అనగా దీనులకు కేవలము దిక్కులేనటువంటి వారికి, ఏక స్లమ్స్ లో ఉండేటువంటి వారికి, పల్లెల్లో ఉండేటువంటి వారికి తగినటువంటి సహాయంగా మనం ఈ ధనమును వినియోగించుకోవాలి. మనము లోకము లోపల ధనము ఐశ్వర్యము సంపద అంటున్నాం. ఆధ్యాత్మికంలో కూడా దీనికే ప్రధాంతరిస్తూ వచ్చారు. ఇక్కడ ధనం అంటే ఏమిటి? ఈ ధనం అనేటువంటి సత్యలమే ధనము, సదాచారమే సంపద, దానమే ఐశ్వర్యము. ఈ మూడింటిని మనం అభివృద్ధి పరచుకోవాలి. ఇప్పుడు మన సంస్థల లోపల కొన్ని విషయం లోపల మాత్రము మనకు తెలిసినో తెలియకనో, లేక ప్రీతి వలనో లేక భక్తి వలనో కొంతవరకు మనం ఎక్కువగా ఖర్చు పెడుతున్నాం. కానీ క్రమక్రమేణా దానిని కూడా తగ్గించుకుంటూ రావాలి. చూడు, ఈనాడు ఇంత పెద్ద హారం నాకు వేశారు, ఇలా నేను వేసుకోనక్కర్లేదు, వేసుకోవటం లేదు, దీనికి ఒక 20-30 రూపాయలు ఖర్చు అవుతుంది, కనుక దీనికి 30 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? కనుక ఇంక ముందు కూడాను ఇలాంటి హారాలు మాత్రం తేకూడదు. ఈ పుష్పాలు కూడాను అధికంగా మనము ఖర్చు చేయకూడదు. ఈ పువ్వులకు, ఈ అలంకారములకు, ఈ విధమైనటువంటి అయ్యేటువంటి దాని ఖర్చులంతా కూడాను సద్వినియోగం లోపల ఇతరుల కోసము ఆహారం నిమిత్తమే మనం అందించడానికి ప్రయత్నించవచ్చు. ఏ విధంగా కూడాను మనం చిన్న చిన్న విషయాల్లో కూడాను మనం తీసిపెట్టి మనము బీదలకంతా కూడాను దీన్ని సద్వినియోగం చేయాలి. ధనవంతునికి సేవకులు ఉండనక్కర్లేదు, వాళ్ళకి స్వయంగానే ఉంటారు. కానీ బీద వాళ్ళకి సేవలు చేసేటువంటి వారు లేరు. కనుక అట్టివారి సేవను మనం చేయాలి. అది నిజమైనటువంటి యొక్క సార్థకత సాధన. కనుకనే అక్కడ దరిద్ర నారాయణుడు అనేటువంటి పేరుతో ఆ యొక్క సేవను మనం చేయాలి. దరిద్రులకు చేస్తున్నానని నేను భావపడకూడదు, నారాయణకు చేస్తున్నాననేటువంటి భావంతో చేయాలి. కనుక ప్రేమ స్వరూపులారా, మీరు ముందు కేవలము ఒక దుర్వినియోగం చేసేటువంటి దీన్ని అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న ఉదాహరణము, బెంగళూరు నుంచి మీరు బొంబాయికి రావాలి. లేక బొంబాయి నుంచి బెంగళూరుకి వెళ్ళాలి, ఏదైనా అర్జెంట్ పని ఉంటుంటే ప్లేన్ లో వెళ్ళు, తప్పు లేదు. అర్జెంట్ పని లేనప్పుడు నువ్వు ట్రైన్ లో వెళ్ళొచ్చును కదా. ట్రైన్ లో పోతే 50 రూపాయలు అవుతుంది, ట్రైన్ లో పోతే 600 రూపాయలు అవుతుంది. 550 రూపాయలు నువ్వు మిగిలిచ్చినటువంటి ఆ మిగిలిచ్చినటువంటి డబ్బును బీదలకు సేవదించి ఈ విధంగా మనము డిజైన్స్ కానీ ఫీలింగ్ కానీ మనం దీన్ని ఏ రీతిగా మనం తీసుకోవాలి. మన మనసును చెడగొట్టేటువంటి సినిమాలకంతా మనం వెళుతున్నాం. అందులో ఏ విధమైనటువంటి నీతి కానీ నిజాయితీ కానీ మనకు రాదు. ఏదో కాలహరణం చేసే నిమిత్తమై మనం వెళుతున్నాం. ఆ సినిమాకు పోయేటువంటి డబ్బును మిగిలిపెట్టుకో, బీదలు చెందించు. ఈ క్లబ్బులకు వెళుతున్నాము, ఆ క్లబ్బుల్లో వెళ్లి కార్స్ ఆడి పోగొట్టుకుంటున్నాము, ఇంకా 2 బాటిల్స్ తాగి మన బుద్ధిని చెరగొట్టుకుంటున్నాం, మన పేరును కూడా ఒక విధమైనటువంటి ఒక దురవస్థల పాలు చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనము నిలబెట్టి ఈ ధనమును బీదలకు పంచిపెట్టవచ్చును కదా. కనుక ఈ విధంగా మనం నిత్యము చేసేటువంటి ఒక కొన్ని కార్యములు ఎందు దుర్వినియోగము లేక దుర్మార్గము అనేటువంటి దానిని అరికట్టి ఆ ధనమును ఆ కాలమును ఆ యొక్క ఎనర్జీని కూడా మనము బీదలకు అచ్చేటువంటి ఒక బీదలకు సేవ చేసేటువంటి మార్గంలో సద్వినియోగం చేయాలి. ఈ విధమైనటువంటి సేవలు ఎందే స్వామికి చాలా సంతృప్తి. స్వామి ఏమి ఈ పూలను కోరటం లేదు. నేను పోయే మార్గంలో దారినంతా పుష్పములు వేసించారు, ఎంత అవివేకం చెప్పండి. ఇది కేవలం ఒక బలహీనత యొక్క లక్షణాలు,
ఏ కమ్జోరీక లక్షణం.
నీకంత ప్రీతిగా ఉంటే ఒక్క పుష్పం తెచ్చి నాకు ఇచ్చే చాలు. ఈ విధమైనటువంటి దుర్వినియోగాలు సాధకులైనటువంటి వారు మన సంస్థల వారు ఇంకా ముందు ఏమాత్రం కూడా జరగకుండా అరికట్టాలని నేను ఆశిస్తున్నాను.
ఈ ప్రకారంగా దురుపయోగం సంస్థాన్ని
మనం ఆడంబరానికి పోనక్కర్లేదు.
సమయం ఆడంబరికి ఆవశ్యకతని
ఎప్పుడు కూడా వినయ విధేయతలతోనే మన జీవితాన్ని సాధించాలి.
వినమ్రత స్నేహమే జీవన్ని ఆగిపడిన చర్య.
కనుక వినయ విధేయతలతో మనం ఎంత ఉన్నత స్థాయినైనా మనం అందుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
వినమ్రత సహారే హం ఉన్నత శిఖర్ పర్ పహుంచే.
త్యాగరాజు కూడా చెప్పాడు,
సంత త్యాగరాజ్ నే భీ కహా థా,
దాసాను దాసుడను కావలెను రా, నీ దాసులకు సేవని చేయవలెరా, దాసాను దాసుడను కావలెను రా.
దాసాను దాసుడు కావాలి మనం భక్తులు అనేటువంటి వారు.
భగవాన్ శ్రీ త్యాగరాజ్ నే కహా థా కి మై తుమ్హారే దాస్ కా దాస్ బన్నా చాహతా హూ.
చాలా వినయ విధేయతలతో ప్రకటించేటువంటిది.
ఏ బడే వినమ్రత సే కహీ గయీ బాత్ హై.
హనుమంతుడు కూడా లంకకు వెళ్లాడు.
హనుమాన్ జీ లంక గయే.
ఈ హనుమంతుని యొక్క శక్తి బుద్ధి యొక్క తత్వములు అగాధమైనటువంటివి.
హనుమాన్ కి బుద్ధి హనుమాన్ కి శక్తి
కేవలం మనం కోతిగా మనం భావిస్తున్నాము, చాలా పొరపాటు.
ఇంకో బందర్ నది సమస్య.
హనుమంతుడు శాంతుడు గుణవంతుడు, హనుమంతుడు బలవంతుడు, ఎన్ని విధమైనటువంటి కలిగినటువంటి వాడు హనుమంతుడు.
హనుమాన్ శాంత స్వభావకి గుణవాన్ చే బలవాన్ చే.
ఇక్కడ లంకలో రాక్షసులంతా ప్రశ్నించారు, ఎవరయ్యా నీవు అని.
లంకా మే సతీ రాక్షసులే ఉంటే పూజా సాధితం కాన్ హో.
ఆ హనుమంతుడు పర్వతాన్నంతా కూడా వేలిలో ఎత్తినటువంటి వాడు, తన చేతిలో పట్టుకుని ఎగిరినటువంటి వాడు, మహా సముద్రాన్ని కూడా దాటినటువంటి వాడు. ఇటువంటి గొప్ప హనుమంతుడు కూడాను జవాబు ఏం చెప్తున్నాడు,
దాసోహం కోసలేంద్రశ్చ.
నేను దాసాను దాసుడను, ఎవరికి రామచంద్రుడి యొక్క దాసుడను అన్నాడు. అక్కడ కూడా భక్తుని యొక్క భావము దాసత్వంతో నిండి ఉంది.
ఏ హనుమాన్ ఏ ఐసా వ్యక్తి థా జిస్ని సారే పహాడ్ కో అప్నే ఉంగలీ పర్ ఖడా కర్ దియా థా ఔర్ సారే సమస్త సాగర్ కో పార్ కర్కే లంకా మే పహుంచ్ గయా థా. ఇత్నా శక్తిశాలీ హోతే హుయే కి హనుమాన్ నే క్యా కహా థా రాక్షసో సే. ఉన్హోనే బడీ వినమ్రతా సే కహా థా, దాసోహం కోసలేంద్రశ్చ, మై కోసలేంద్ర పరమరామ్ కా దాస్ హూ.
ఈ దాసత్వంతో మన అహంకారం నిర్మూలమైపోతుంది.
జబ్ దాస్తా కి భావన ఆ జాతీ హై ఆమ్ కి భావన అప్నే ఆప్ మిట్.
త్యాగములో మనం ఉందం చేస్తాము,
త్యాగ్ మే హమ్ ఆగే బడితే
మానవత్వానికి ప్రకాశం అందిస్తాం.
హమారే అందరికీ మానవత ప్రకాశ మే ఆతీ.
కనుక వినయ విధేయతలతో మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
వినమ్రత సహారే దాస్ భవన.
నేను ఇంతటి వాణ్ణి అంతటి వాణ్ణి, నేను చదువుకున్నటువంటి వాణ్ణి అలాంటి వాణ్ణి ఇలాంటి వాణ్ణని నీ ఘనత నీవు చెప్పుకుంటే నీకంటే ఆ తమ్ముడు మరొకటి లేడు.
జతం అప్నే హక్కు బహు బడా సమస్తే హే బడా కహతే హే, మే పఢా లిఖా ఆతీ హూ పైసా వాలా ఆతీ హూ తో మూసే జైసా హకమ్ కోయే నహీ హోతా హై.
ఇది కాదు నిజమైన బలము, దైవ ఆశీర్వాద బలమే నిజ బలము.
ఏ సత్యా బల జీవన్ మే నహీ హై, బల హై భగవాన్ కే ఆశీర్వాద.
సంఘము చేత ఈ బలము మనకు ఏర్పడుతుంది.
ఏ బల్ హమే సమాజ్ సే మిల్తా హై.
ఎక్కడైనా ఒక ఎలుకను చూస్తే చంపడానికి ప్రయత్నిస్తాం.
కదే చూహా దిఖాయి పడా తో ఉస్కో మార్నే కీ కోషిష్ కర్తే.
కానీ ఆ ఎలుకనే వినాయకుని వాహనంగా ఉంటే పూజిస్తాం.
జబ్ వహీ చూహా గణేష్ కా వాహన్ బన్ జాతా హై తో ఉస్కి పూజా హోతీ.
ఈ సంగదోషం చేత ఈ సంపర్కం చేత ఎలుకు కూడా గౌరవం వచ్చింది.
సంపర్క కే కారణ సంసర్గ కే కారణ చూహే కోసి సమ్మాన్ కి భావన మిల్ జాతీ.
ఎక్కడైనా ఒక పామును చూస్తే మనం కొట్టడానికి పూనుకుంటాం.
కదీ సాంప్ దిఖాయి పడా తో ఉస్కో భీ మార్నే దౌడతే.
ఆ పామే ఈశ్వరుని యొక్క శిరస్సులో ఉంటే నమస్కారం చేస్తాం.
వహీ సాంప్ జబ్ భగవాన్ శంకర్ కి అఘంటహార బన్ జాతా హై తబ్ ఉస్కి పూజ వందనా కర్తే.
ఈ విధంగానే మన ఈ సంపర్కం చేత ఉన్నత స్థాయి కూడా కలుగుతుంది. దైవం యొక్క సంపర్కమే మానవునికి ప్రధానమైనటువంటి విలువను అందిస్తుంది.
ఇసీ ప్రకార్ భగవాన్ కి సంపర్కమే ఆకర్ మానవ్ మహాన్ బన్ జాతా హై.
దైవత్వానికి దూరమైపోతే వీరి జీవితం భ్రష్టు పట్టిపోతుంది.
భగవాన్ సే జబ్ దూర్ హో జాతే హై తో హమ్ రాస్తే మే భటక్ జాతే హై.
మహా గొప్ప బలవంతుడు హిరణ్యకశిపుడు.
హిరణ్యకశిప్ బహుత్ బడ బలవాన్ థా.
అతని కంటే దైవం లేడని ఆ రాజ్యం యొక్క ఆరాధన.
ఓ ఉస్కా సారా రాజ్య సోచనా థా కి ఉసే పడకర్ కోయి భగవాన్.
అతను దీని వల్ల భగవంతునికి దూరం అయిపోయాడు.
ఇసే లే ఓ భగవాన్ సే దూర్ హో.
భగవంతునికి దూరం అయిపోవటం వల్ల తన ధనము తన ఐశ్వర్యము తన గొప్పతనము తన యొక్క రాజ్యము ఏమైపోయింది.
భగవాన్ సే దూర్ హోనే కే కారణ్ ఉస్కా ధన్ సారా బేకార్ హో గయా ఉస్కా బడ.
రాజ్యం అక్కరలేదు, నాకు పదవులు అక్కర్లేదు, సుఖం అక్కర్లేదు, నాకు నారాయణ్ 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 అనేటువంటి యొక్క వినయ విజయతో ప్రహ్లాదుడు భగవంతునికి సమీపుడైనాడు. అలాంటి సమీపుణ్ణి తన హృదయంలో చేర్చుకున్నాడు భగవంతుడు.
ఇస్తే విపరీత ప్రహ్లాద్య మనమైన పూజ్య భావన థీ కి ముజే న రాజ్య చాహే న సుఖ చాహే న ధన్ చాహే ముజే చాహే కేవల్ పరమాత్మ కా ఆశీర్వాద్.
కనుక మనము ప్రకృతి యొక్క భోగ భాగ్యములకై మనం ప్రాకులాడకూడదు.
కానీ ప్రకృతి కి సుఖ సంపద తెలియే కోసిష్ నహీ కర్నీ.
భగవంతుని యొక్క ప్రేమానుగ్రహములకు మనం ప్రాపులాడాలి.
పరమాత్మకి ప్రేమకు ప్రాప్త కర్నే కా ప్రయాస్ కర్నా.
ఇది ప్రకృతి.
ఏ ప్రకృతి?
ఇది జీవతత్వము.
ఉస్కే ఊపర్ జీవతత్వం.
ఇది దైవత్వము.
ఉస్కే ఊపర్ దైవత్వం.
ఇన్ ద మ్యాటర్
నీచే భౌతికత.
మధ్యలో హ్యూమానిటీ.
బీచ్ మే మనవతా హై.
పైన డివినిటీ.
ఊపర్ దివ్యత.
కనుక ఈ మధ్యలో ఉన్నటువంటి మానవుడు డివినిటీకి పైకి పోవాలి కానీ కిందికి దిగకూడదు. మ్యాటర్ దగ్గరికి
రీచ్ మే జో మానవ్ హై ఉస్కో ఊపర్ దివ్యతకి ఓర్ జానా చాహియే లేకిన్ మిట్టీకి ఓర్ నహీ.
కనుక ఈనాటి మధ్యలో ఉన్నటువంటి మానవుడు మ్యాటర్ దగ్గరికి దిగుతున్నాడు. అధోగతి అధోగతి పోతున్నాడు.
ఆజకల్ కా మానవ్ నీచేకి తరఫ్ జా రహా హై మిట్టీకి తరఫ్ జా రహా హై.
కానీ సాధకుడు అయినటువంటి వాడు
రథక్ హై ఓ ఊపర్ జాతా హై.
కనుక మనము ఈ మ్యాటర్ నుంచి మన మానవత్వానికి వచ్చి మానవత్వం నుంచి దివ్యత్వానికి ఎగిరాకాలి.
భౌతికతే మానవతకే ఊపర్ మానవతే దివ్యతకే ఊపర్.
అంటే మానవత్వం నుంచి కేవలము ఒక మృగత్వానికి మనం దిగజారి రాకూడదు.
ఆత్మీ జాన్వర్కి స్థితి పర్ నహి పంపించిన చెయ్యి.
ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గం.
ఎహి ఆధ్యాత్మికత సహీ మార్గం.
గోడగొట్టు వాడు గోడతో పాటుగా పైకి తోగుతుడు.
జో దీవార్ బనాతా హై ఓ దీవార్ కే సాత్ సాత్ ఊపర్ పహుంచ్ జాతా హై.
బావితో వాడు బావితో పాటుగా లోనికి దిగుచుండు.
జో కువా ఖోదతా హై ఓ కువే కే సాత్ సాత్ నీచే చలా జాతా హై.
కనుక మనం బావితో వేటువంటి వాడుగా రాకూడదు. ఇల్లు కట్టే వాడిగా పైకి వెళ్ళాలి.
హమే కువా ఖోదనే వాలా నహీ బన్నా చాహియే మకాన్ బనానే వాలా బన్నా చాహియే.
కనుక మనం ఉత్తమమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక సౌధము భవనమును మనం ఎగబ్రాకాలి.
ఏక్ ఉంచా ఆధ్యాత్మిక భవన్ హమే బనానా చాహియే. ఉస్కే సాథ్
ఏమిటి మనకి ఈ లోకంలో ధనంతో కలిగేటువంటి సుఖము?
క్యా ఆరామ్ హమ్కో మిల్తా హై?
ధనం కావాలి, పిండి తీర్థాదులకు ఉండాలి.
పైసా చాహియే ఖానేకే లే కుచ్.
మితిమీరినటువంటిది మనకు ఉండకూడదు.
జో జితనా చాహియే ఉతనా చాహియే.
మితిమీరిన ధనము కేవలం మానవత్వాన్ని కుంగదీస్తుంది.
ఆవశ్యకత అతి ధన కొనేస్తే మానవ
మితవాడైనా కంటి నిండుకు నిద్రపోతాడు. కానీ ఈ ధనవంతుకు నిద్ర కూడా రాదు.
గరీబ్ ఆత్మీ ఆరాంసే సోతా హై లేకిన్ అమీర్ ఆత్మీ నహీ సో సక్తా హై.
కడుపు నిండుకు భుజించడు.
పేట్ భర్ కభీ నహీ పాతా.
కంటి నిండుకు నిద్ర కడుపు నిండుకు తిండి లేక ఏమిటి ఈ ధనము?
జితనే నీళ్లు చాహియే ఉతనా సోఫీ నహీ పాతా.
ఎవరిని ఉద్ధరిస్తుంది?
జిస్కే నహీ పైసా హై.
కనుక మనం అధికంగా ధనాశకు పోకుండా దైవాసను మనం పెంచుకోవడానికి ప్రయత్నించడమే నిజమైన ఆధ్యాత్మికం.
పైసేకి లాలెట్ దూర్ పోకర్ భగవాన్ కి లాలసాస్కే పాస్ పంపించిన చాహే.
మన కర్తవ్యాలు మనం నిర్వర్తించుకుంటూ దైవ ప్రాప్తుల చేతను దైవ భజనల చేతను సత్కర్మల చేతను మనం సేవలుగా భావించుకుని సేవా మార్గములో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని వారి వారి శక్తానుసారము బీదలకు సేవ చేసి దైవానుగ్రహానికి పాత్రలు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
సమయ కర్తవ్య పాలన కన్నా చాహి సేవకి భావనకు అప్నానా చాహి సేవకి సహారే परमात्मा के आशीर्वाद को प्राप्त करने का प्रयास करना चाहिए। इस प्रकार की शक्ति आपको मिल जाए, इस तरह मैं आशीर्वाद देता हूँ। मैं अपना ही
भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेव बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना सम योग नहीं, जप जान बिना प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं।